आचार्य पर्यन्तं वन्दे गुरु परम्परा पञ्चदशी मूढवध्यायं पञ्चकोश विवेक प्रकरणम् आरव श्लोक
अहं तां ममतां देहे
అభ్యాసం వేదాంత శాస్త్రంలో ప్రథమ వ్యక్తి. ఆత్మ అంటే ఏది సత్యం, ఏది నిత్యం, ఏది శాశ్వతం, అది ఆత్మ. ఏది అనిత్యం, ఏది అశాశ్వతం, అది అనాత్మ. అంటే అశాశ్వతమైనది, అనిత్యమైనది, మిథ్యా అయినది అనాత్మ అని తెలుసుకోవాలి. అనిత్యమైనటువంటిది ఎప్పుడూ కూడా మనకు సుఖ శాంతిని ఇవ్వదు. మనం అనుభవించే సుఖశాంతులన్నీ కూడా ఎండమావి లాంటివి. అంటే సుఖం ఉన్నట్లుగా కనపడుతుంది అందులో, కానీ దగ్గరికి పోతే ఉండదు. దగ్గరికి పోతే అనుభవించేటప్పుడు మనకు దాని యొక్క అనిత్యత్వం తెలుస్తుందన్నమాట. ఏదైతే అనిత్యమో అది అనాత్మ అని తెలుసుకోవాలి. ఆత్మ కానిది అనాత్మ. ఈ విచక్షణ జ్ఞానం మనిషికి మాత్రమే ఉన్నది. ఈ అవకాశం తెలివిగల వ్యక్తి దీన్ని సద్వినియోగం చేసుకుంటాడు. జీవితాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటాడు. కాల క్రీడతి గచ్చతి ఆయు, కాలం త్వర త్వరగా పరిగెడుతున్నది. అది ఎవరి కోసం? ఆయు. శరీరం కూడా ప్రతి క్షణం వృద్ధాప్యాన్నే చెందుతుంది, కానీ వెనక్కి రాదు, యవ్వనాన్ని పొందదు. ఇది పరమ సత్యం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. దీని యొక్క శరీరం యొక్క పరిమితి, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఇది ఒక సాధనము, ఈ శరీరము ఒక సాధనము అని తెలుసుకోవాలి. ఈ సాధనాన్ని చక్కగా ఉపయోగించేవాడే బుద్ధిమంతుడు. అలా బుద్ధిమంతుడు ఎప్పుడైతే ఈ సాధనాన్ని చక్కగా వినియోగించుకుంటాడో, అంటే దీనికి కారు సర్వీస్ చేసినట్టుగానే దీనికి సర్వీస్ చేస్తుండాలి. దేనికి చేస్తున్నాను నేను, దీన్ని దేనికి పోషిస్తున్నాను నేను, దీని పరమార్థం ఏమిటి అనేది గమ్యం మర్చిపోకూడదు. కారు తుడుస్తాం, పెట్రోల్ వేయించుకుంటాం కారుకి, దేని కొరకు? ఏదో ఒక గమ్యం చేరడానికే కదా. గమ్యం చేరడానికే కారును అంత జాగ్రత్తగా చూసుకుంటాం. మరి ఈ కారు సంగతి ఏంటి? ఈ యొక్క వాహనం, శరీర వాహనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం దేని కొరకు? ధనం ధర్మార్థం, ధనాన్ని సంపాదిస్తున్నాం ధర్మం కోసం. నిజంగా చెప్పాలంటే ధనం ఆహార సంపాదనార్థం కదా, ఆహార సంపాదనార్థం ధనం. ఆహారం దేనికోసం అంటే ప్రాణ సంధారణార్థం, ప్రాణాన్ని సంధారణ చేసుకోవడానికి. ఈ ప్రాణ సంధారణం దేనికి అన్నాను, మళ్ళీ రేపు ఇంకా బాగా తినడం కోసం అండి. లివ్ టు ఈట్ ఆర్ ఈట్ టు లివ్, తినడం కోసం జీవిస్తున్నావా, జీవించడం కోసం తింటున్నావా? జీవించడం కోసం తింటున్నాం. ఎందుకు జీవించాలి అంటే ఈ వాహనం యొక్క పరమ పురుషార్థం ఏమిటో తెలుసుకోవాలి, దీన్ని పయనింపజేయాలి అటువైపు అనేది ఇంగిత జ్ఞానం అండి. ఇది ఇంగిత జ్ఞానం, దీనికి పెద్ద పిహెచ్డి చదవక్కర్లేదు. ఈ ఇంగిత జ్ఞానం లేకుండా, ఈ ఇంగిత జ్ఞానం మనకు రాకుండా ఆ మెకానిక్ ఎడ్యుకేషన్ అది మసిపూసి మారేడు కాయ చేయడం అంటారు చూసారా, చిన్నప్పుడు ఒక సామెత మసిపూసి మారేడు కాయ చేయడం అట్లా చేశాడండి మనల్ని ఆ ఆంగ్ల విద్యతో. మనకి ఈ యొక్క జీవన పరమార్థాన్ని కనుమరిగేటట్టు చేయడంలో ఎంత సక్సెస్ఫుల్ అయినాడంటే 100కి 100 పాయింట్లు సక్సెస్ అయిపోయినాడు. అది ఆ విద్య యొక్క గొప్పతనం. మనం ఎంతవరకు తీసుకోవాలి ఆ విద్యను తీసుకొని మన విద్యని మర్చిపోకుండా ఉండి ఉంటే బాగుండేది. అది ఎంతవరకు తీసుకోవాలో అందువరకు తీసుకోవాలి, తప్పు లేదు. మన విద్యని, మన సంస్కృతిని, మన ఆచారాలు, మన సంస్కృతి యొక్క జీవన సరళిని మర్చిపోకుండా ఉండి ఉంటే మనం సేఫ్గా ఉండేవాళ్ళం. కానీ ఆ ఉరబడిలో, ఆ ఉరబడి ధాటికి మనం కొట్టుకుపోయినాం. ఆ కొట్టుకుపోవడంలో కొన్ని జనరేషన్స్ దూరమైపోయి ఇప్పుడు ఇవన్నీ ఏమో కొత్తగా ఉన్నాయి. మనం చాలా నూతనంగా ఉందండి మాకు అన్నారు. ఇది అసలు ఫస్ట్ నేర్చుకోవలసిన విద్య మనం పంచదశ కాదు. మామూలు మన యొక్క సంస్కృతి పద్ధతి ఆచారాలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి, శరీరానికి కావచ్చు, మనసుకి కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, ప్రకృతికి కావచ్చు, దేనికైనా సరే చూస్తే అన్ని విధాలుగా మన యొక్క వైదిక విధానం, జీవన విధానం మనల్ని అలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే దాన్ని మనం అధ పాతాళానికి తొక్కుకున్నాం. మనం చేసినటువంటి పెద్ద పొరపాటు, గ్రహపాటు దాన్ని అనుభవిస్తున్నాం ఇప్పుడు. అందుకనే ప్రపంచానికి మనం చెప్పవలసింది పోయి మనము ఈరోజు తెలుసుకోకుండా కష్టపడుతున్నాం అనవసరంగా. ఇప్పుడిప్పుడే కొంచెం మెడుపు కళ్ళు తెలుస్తున్నాడు, ఇంకా పూర్తిగా ఒక తెరవలే. చిన్నపిల్లలు నిద్ర లేచినప్పుడు ఎట్టలేస్తారు, ఒకేసారి తెరవడు అంటాడు మొదట, తర్వాత కొంచెం తెలుస్తాడు, తర్వాత కొంచెం తెలుస్తాడు. అట్లాగే మనం కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ కళ్ళు తెలుస్తున్నాం. అట్లా అయిపోకూడదు, మళ్ళీ రాదు. పోయిన తరం అవి రావు వెనక్కి, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. వయసు అయిపోయిందంటే మళ్ళీ రాదు, కాలం అయిపోతే మళ్ళీ రాదు, తర్వాత తర్వాత అనేది లేదు. హియర్ నౌ ఇట్స్ అవర్, ఇప్పుడే ఇక్కడే ఉన్నారు. అందుకని పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదు ఎప్పుడు కూడా. పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ పోతే నీకు నెక్స్ట్ మూమెంట్ నీ చేతిలో లేదు. ఇట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడో చూద్దాంలే, ఎప్పుడో చేస్తానులే అంటే మన చేతుల్లో లేదు కదా. అది ఎప్పుడో ఎలా ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు. కనుక ఇప్పుడే ఇక్కడే నేను ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే నిర్ణయం, ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే మన యొక్క గమ్యాన్ని మనం చేరగలుగుతాం అనేటటువంటిది మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీన్నే అలర్ట్ లివింగ్ అంటారు, అలర్ట్ లివింగ్ అంటారు. అది లేకపోతే మనిషి జన్మ వృధా అయిపోతుంది. కనుక శాస్త్రం మనకు వివేకాన్ని గురించి చెప్తూ ఉంటుంది. ప్రతిసారి వివేకంతో ఉంటుంది. ఏది ఆత్మ, ఏది అనాత్మ, వివేకం. ఆత్మ అనాత్మ వివేక పంచకోశములు అనాత్మ, దాని లోపల నిహితం గుహాయా అంతరంగంలో లోపల నేను 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 అంటూ ఆత్మ ఉన్నది, దాన్ని తెలుసుకో. ఈ పంచకోశాలన్నిటికంటే కూడా వ్యతిరిక్తమైనది, విలక్షణమైనది అని మనకు పంచకోశాలు పరిచయం చేశారు. ఏమిట పంచకోశాలు తిరిగి చెప్పండి. ఒక్కటి మొదటి పంచకోశంలో ఒకటి అన్నమయ కోశం, రెండు ప్రాణమయ కోశం, మూడు నాలుగు ఐదు ఐదు కోశాల లోపల లభిస్తున్నాడు ఆత్మ, నేను నేను అంటూ. ఇప్పుడు ఆ నేనులో అందరూ నేను నేను అంటుంటాం. ఆ నేను అంటున్నప్పుడు ఆ నేను ఎవరు అని తెలుసుకోవాలి. రమణ మహర్షులు వారు మొదటి దానితో మొదలుపెట్టారు. ఆయన హూ యామ్ ఐ అన్నారు. నేను ఎవరు అన్నారు. నేను ఎవరు కాదని ముందు తెలుసుకుంటే నేను ఎవరు అనేది అర్థమవుతుంది. నేనెవరు అంటే తెలుసుకోలేదు. అక్కడ మొదలు పెట్టకూడదు స్టెప్. నేను ఎవరు అనేది తెలుసుకోవడం కష్టం. నేను ఎవరు కాదు అది తెలుసుకో. ఎందుకంటే నేను ఎవరు కాదో అది నాకు తెలిసింది. బాడీ అయి ఉన్నది తెలుసు. తెలిసిన దాని నుంచి కదా తెలియని దానికి వెళ్ళాలి. నేను ఎవరు అనేది అసలు విషయం నాకు తెలియదు. దాని మీద విచారణ చేయకూడదు ఎప్పుడు కూడా. ఏం చేసుకున్నానంటే మౌంటైన్ పాత చదువుకున్నానండి అంటాడు. ఆంధ్ర అంతా కూడా తెలంగాణ అంతా మౌంటైన్ పాత ఫాలో అయ్యాల్సి ఎక్కువ. మౌంటైన్ పాత ఏమిటండి అంటారా? అవన్నీ ఇప్పుడు చెప్పండి. మీకు తెలిసి ఉంటే తెలిస్తే మంచిది, తెలియకపోతే ఇంకా మంచిది. ఓకే, నేనెవరు అనే దానికి ముందు నేను ఎవరు కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ఉపదేశం, ఇక్కడ పంచదశిలో విద్యారణ్యుల వారు పంచకోశాలు చెప్తున్నారు, వివరిస్తున్నారు. పంచకోశాలు ఐదు చెప్పి ఒక్కొక్క కోశం యొక్క స్వరూపం చెప్పి అది ఆత్మ కాదు ఎందుకు కాదని చెప్పారు. అన్నమయ కోశం ముందు చెప్పారు, దాని స్వరూపం చెప్పారు, ఎలా పుట్టిందో చెప్పారు, ఎలా వచ్చిందో చెప్పారు, అది ఎందుకు ఆత్మ కాదు అని చెప్పారు, అది జడం అని చెప్పారు, అది నశిస్తుంటుందని చెప్పారు. ఆత్మ ఎన్నటికీ నశించదు కనుక ఇది ఆత్మ కావడానికి వీల్లేదన్నారు. ఈ శరీరం అనేటటువంటిది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది, మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది. దీనికి ఈ శరీరం పోతుంది. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయం నవాని గృహాతి నరోపరాణి. కనుక శరీరం ఎట్లా అవుతుందా? ఆత్మ వస్త్రం కట్టుకుంటున్నాం, మళ్ళీ రేపు ఇది మా తీసేది మళ్ళీ కూడా కట్టుకుంటాం. కట్టుకునేవాడు వేరు, వస్త్రం వేరు. కనుక ఈ శరీరం కూడా వస్త్రం లాంటిది ధరిస్తున్నాడు ఒకడు ఉన్నాడు లోపల. జీవుడు అనేవాడు ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తున్నాడు, మళ్ళీ ఈ శరీర వస్త్రాన్ని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని శరీరాన్ని ధరిస్తాడు. కర్మ అనేది ఉన్నది. అలా లేకుండా శరీరం కనుక వచ్చి ఉంటే అది భగవంతుడికి దోషం అవుతుంది. ఆయన పక్షపాతి అనుకుంటాం మనం. ఎందుకు ఈ విధమైనటువంటి డిస్పారిటీ ఉంది బాడీస్లో, శరీరాల్లో? దానికి ఎవరు కారణం అంటే నీ కర్మే కారణం. కనుక క్రిందటి దేహం ఉండి ఉండాలి. అప్పుడు చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నావు కనుక క్రిందటి జన్మ ఉండి ఉండాలి. ఇన్ఫరెన్స్ అంటారు. నేను చూడలేదండి క్రిందటి జన్మని. అన్న నువ్వు చూడలేదు కదా. ఇప్పుడు అనుభవిస్తున్నావంటే కర్మ ఫలాన్ని అంటే ఉండి ఉండాలి. అనుమాన ప్రమాణం. క్రిందటి జన్మని ఎవరు చూడలేదు. మన జన్మ ఉంది. అర్జునుడు అడిగాడు నీకు ఎట్లా తెలుసాడంటే నాకు తెలుసు రాని నీకు తెలియదు అన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తపజార్జున ధాన్యహం వేద సర్వాణి నత్వం వేద. నీకు తెలియదు నాకు తెలుసు అన్నాడు. అలాగే మనకు పూర్వజన్మలు తెలియదు. మరి పూర్వజన్మ ఉందని ఎట్లా తెలుసండి అన్నాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కర్మఫలాలన్నీ సుఖ దుఃఖాలకి కర్మఫలం కనుక ఆ కర్మ ఎప్పుడు చేసి ఉండాలి? రేపు చేస్తావా నేను చేసి ఉంటావా, ఇప్పుడు అనుభవిస్తున్నామంటే ఈరోజు మామిడి పండు తింటున్నామంటే ఇంతకు ముందు నాటి ఉంటుంది. రైట్, ఇప్పుడు రేపు నాటి మామిడి పండు విత్తనాన్ని ఇప్పుడు తింటున్నానా నేను? తినాం కదా, చిన్న లాజిక్ అండి. రేపు నాటబోయే విత్తనం యొక్క మామిడి పండు నేను తినను, ఎప్పుడో నాటినది, ఆ ఫలాన్ని ఈ పూట తింటున్నాను నేను అంటే ఎవరో నాటి ఉంటారు ఆ విత్తనం, అప్పుడు నాటింది ఇప్పుడు తింటున్నాం. అట్లాగే ఇక్కడ మాత్రం ఎవరు నాటింది కాదండి, మనమే నాటుకున్నాం, మన కర్మాన్ని మనమే చేసుకున్నాం. ఆ కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. జీవితం లేక ఉండి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు చేసిన కర్మకి మళ్ళీ ఇదే లాస్ట్ అంటానికి లేదు నీకు. చూసారా ఎక్కడ లాజిక్ ఉంది? ఈ శరీరమే నాకు లాస్ట్ అండి, ఇంకా నాకు జన్మ ఉండదండి అన్నాడు. నీకెట్లా తెలుసురా అన్న? నేను చాలా అభ్యాసం చేస్తున్నానండి, సాధన చేస్తున్నానండి అన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు, వాడు చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. ఆ కర్మ ఇప్పుడు చేసేది దీన్ని అనుభవించడానికి నీకు నెక్స్ట్ బాడీ రెడీగా ఉంది. ఏం బాడీ అంటే నన్ను అడగవద్దు. ఆ కర్మ నేను భగవంతుడు కూడా చెప్పలేడు. ఆ కర్మలో చూస్తాడు, ఈ కర్మలో ఏ బాడీ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది, ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి ఒక్కొక్క కర్మఫలాన్ని అనుభవించడానికి ఒక్కొక్క బాడీ సూటబుల్గా ఉంటుందండి. అన్ని అదో గతి అంతా కూడా పాపకర్మ, అతల వితల సుతల పాతాళ తలాతల రసాతల మహాతల ఇవన్నీ. ఈ పురుగులు ఉంటాయి చూసారా, పాములు వానపాములు నీటి మట్టి పురుగులు ఇవన్నీ పాపం భూమి లోపల ఎక్కడెక్కడో ఉంటాయి, అవన్నీ జీవులే. ఎందుకంట వాటికి అన్ని కోశాలు ఉన్నాయి, ఒక కోశం కాదు పంచకోశాలు ఉన్నాయి. ఏమిటండి వాటికి అన్నది ఎందుకండి అంటే ఎవరు కారణం దానికి? పాపం చేసుకుంటే ఆ జన్మలు వస్తాయని చెప్పి శాస్త్ర ప్రమాణం. ఎందుకు అని ప్రశ్న మాత్రం వేస్తాం మనం. శాస్త్రం అంటుంది కర్మ కారణం, అది కార్యం, కార్యకారణ సంబంధ. అదేవిధంగా పుణ్యకర్మ, బాగా పుణ్యం చేశాడు, యజ్ఞ యాగ తప హోమ జప దానం అన్నీ చేశాడనుకోండి, దేవతా శరీరం, అందరు దేవతలు కూడా జీవులే. ఆ జీవులు ఉన్నతమైన కర్మలు చేయడం వలన దేవతా శరీరాన్ని పొందుతారు. 100% పుణ్యం చేస్తే దేవతా శరీరం, 100% పాపం చేస్తే పశుపక్షాది శరీరం. ఉభాభ్యాం మిశ్రం, మనం పుణ్యపాపం మిక్చర్. అందుకని అప్పుడు కొంచెం కొంచెం సుఖం, కొంచెం కొంచెం దుఃఖం వస్తుంది కర్మఫలం. కనుక ఇప్పుడు ఎందుకు అని క్వశ్చన్ మార్క్ పోయిందా? ఎందుకండి నాకే ఎందుకు రావాలి? అదొకటి మళ్ళీ అదీర్థం. ఈ బాధ నాకే ఎందుకు రావాలంటే ఇంకొకరు రావాలండి, ఏమిటి అర్థం? ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ డిలీట్ చేసేయండి. ఎందుకంటే నా కర్మ ఫలం అది మనం తెలిసినప్పుడు నా నాలిక నా పన్ను నా నాలికని కొరికితే ఏం చేస్తాం? కాస్త పంచదార నోట్లో వేసుకుంటాం, ఏదంటే ఇక్కడ పట్టుకునే కాదా అని చెప్పి పన్ను గట్టిగా పట్టుకుంటు రెండు కదా పట్టుకుంటాం. ఎందుకయ్యా అంత ప్రేమ నీ పన్ను మీద? అది కొరికింది కదా నీ నాలికని తీసిపారించగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి. లేదండి అది నా పన్ను అండి, నా నాలుక అండి. చూస్తారా నాది అనేటప్పటికీ ఆ బాధ భరిస్తున్నాం. ఇది సైకాలజీ, నాది అనేటప్పటికి భరిస్తున్నాం. అదేవిధంగా కర్మ ఫలం కూడా నేను చేసిన కర్మే కదా నేను అనుభవిస్తే ఓకే అండి. చూసారా ఇప్పుడు ఓకే అయిపోయింది, అంతకుముందు నాకే ఎందుకు రావాలి, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు కష్టపడాలి అని చెప్పి 10 సార్లు 100 సార్లు అనుకోండి. ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ కానీ, ఆర్థికంగా ఇబ్బందులు కానీ, శరీరాన్ని మనకు వచ్చేవే కాదు. గేహాదౌ అన్నారు, అహంకారము తర్వాత మమకారము. గేహ అంటే ఇల్లు, ఇల్లు ఆది పదార్థాలు తెలుసుకోండి, ఇంకా ఏమిటది పిల్లి కుక్క ఇంకా పెంచుకుంటుంటారు కదా, పిల్లి మీద ఎంత ప్రేమో అమ్ము, కుక్క పిల్ల మీద ఎంత ప్రేమ, దాన్ని స్నానం చేయించి దానికి జాగ్రత్తలు చూసుకొని ఇంకా అదే 24 గంటలు. ఆది పదార్థం ఏంటంటే చెప్తున్నానంటే ఆది పదార్థం, ఆది పదార్థం ఎక్కడండి, ఉద్గేహాలో అంటాడు. మమకారము నీ శరీరం మీదనే కాదు, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా. ఇల్లు నీకు సంబంధించినది, ఇంటి మీద మమకారం. పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళు, పిల్లల మీద మమకారం. కారు నీకు సంబంధించినది, కారు మీద మమకారం. కారుకి కొంచెం స్క్రాచ్ అయితే నాకెక్కడో స్క్రాచ్ అయినట్టు ఉంటుంది మమకారం. మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా నా సమస్యని అనే తీసుకుంటాం. అట్లా ఆది పదార్థం, ఆది పదార్థకి పుష్టాపే లేదండి, వెళ్ళిపోతూనే ఉంటాయి లెక్క. పొసిషన్స్, పొసిషన్స్ అంటారు వాటి. దానివల్ల ఆబ్లిగేషన్స్, అది చేయాలి, వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, చేయకపోతే ఎట్లా మొహం ఆడటం, మళ్ళీ మన ఇంటికి వాళ్ళు రావాలి కాబట్టి మనం వెళ్ళాలి ఎక్కడికి, ఇవన్నీ కూడా ఆది పదార్థం మమకారం. ఈ అహంకార మమకారాలతో కూడినదే మనోమయ కోశము అన్నారు. మనల్ని ఇట్లా మన వాళ్ళు ఉదాహరణ చెప్తారు కానీ కొన్ని ఉదాహరణలు చెప్తే వింటారు కష్టంగా ఉంటాయి. కుడితి తొట్టులో పడిన ఎలుక, కుడితి తొట్టు చిన్నప్పుడు కుడితి తొట్టు ఉండేది ఆవుకి గేదెలకి కుడితి కలిపేవాడు పాపం. ఆ కలిపితే అది ఎలుకలు ఏం చేస్తాయంటే రాత్రిపూట తిరుగు తిరుగుతూ నల్ల పడిపోతాయి, అది రాత్రంతా కొట్టుకుంటూ ఉంటుంది, బయటికి రాలేదు, ప్రాణం కోసం తపల పడుతూ ఉంటుంది. మనిషి కథ కూడా అంత పెద్ద తేడా ఏమిటే, మనం కూడా పైకి రాలేక వెనక్కి పోలేక కష్టపడుతూ నానా బాధలు పడుతూ అలా సుడిగుండంలో తిరుగుతూ ఉంటాం. ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఇట్లా, ఎందుకు ఇట్లా అంటే కాస్త విషయం తెలుసుకోనైనా కర్మ ఫలం ఇది అనుభవించేసే అయిపోతుందండి. ఇంకా చెప్పాలంటేండి, కొంతమంది రోగం వస్తే రోగం కూడా మన యొక్క కర్మ ఫలమే. ఏ రోగం అనుభవిస్తున్నా కూడా వ్యక్తి అది కర్మఫలం అంటుంది శాస్త్రం. శాస్త్రం ఏముంది, మనకు ప్రమాణం కనపడుతుంది, అనుమాన ప్రమాణం అనుభవిస్తున్నామంటే మన కర్మ ఉంటుంది. అందుకని వాళ్ళు మాత్రం వయసు ఆర్థడాక్స్ పీపుల్ ఉంటారు కదా బాగా ఆచార సంపన్నుడు, ఎందుకు వేసుకోవాలి మాత్రం, నేను ఎందుకు మందు వేసుకోవాలి అసలు, ఎగ్జాస్ట్ లెట్ మీ ఎగ్జాస్ట్ దట్ పెయిన్ అంటారు. అసలు అల్లోపతి మందులు అసలు తాకడు కొంతమంది, నేను కూడా వేసుకున్నాను, నేను ఏ మందులు వేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. మందులు వేసుకోదు అది దే ఎగ్జాస్ట్. ఎంత తితిక్ష ఉండాలండి, ఆ తితిక్ష ఎలా వచ్చింది, షాక్ అబ్జార్బర్ లైక్ ఎలా వచ్చిందంటే నేను చేసుకున్నట్టున్నాయి కదా, సో వాట్ చూసారా మైండ్ సెట్ మారిపోయింది. అంతకుముందు కష్టంగా ఉండేది, చాలా అన్బేరబుల్ అనమాట, భరించలేనటువంటి బాధ. ఇప్పుడు నేనే కదా తెచ్చింటాను పర్వాలేదు చూసారా, ఇక్కడ తేడా వచ్చింది. కనుక కర్మ కర్మ ఫలంలో పుణ్యం పాపం సుఖదుఖంలో తేడా లేదు, వాటిలో కాదు నీ మైండ్ సెట్లో ఉంది. మైండ్ని మైండ్ సెట్ అంటారు, నేను సెట్ చేసుకోవాలి మైండ్ అని. అలా సెట్ చేసుకునే శక్తి మనకు శాస్త్రం ఇస్తుంది. ఇదిగా షాక్ అబ్జార్బర్ అంటే మనకు జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు షాక్ షాక్ తగులుతుంది, అవి వాటి నుంచి అబ్జార్బర్ అంటారు దాన్ని, మనకు కుషన్ లాగా ఉంటుంది శాస్త్రం అనమాట. మనకు అది బంపు తగులుతుంది, తగలకుండా మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది శాస్త్రం. అప్పుడు యూ క్యాన్ విత్ స్టాండ్ అంటారు. ఇప్పుడు మనోమయం గురించి తెలుసుకున్నాం, దాని స్వరూపం తెలుసుకున్నాం, ఈ అహంకార మమకారం, తర్వాత ఏమన్నారు భ్రాంతి అన్నారు చూశారు. భ్రాంత భ్రమ నుంచి వచ్చింది భ్రాంతి. భ్రమ అంటే ఏంటి, నిజం కానిది కదా భ్రమ, దాంట్లో నుంచి వచ్చింది కదా భ్రాంతి అనేది. ఈ అహంకారం మమకారం అనేది భ్రాంతి. అది ఎట్లా భ్రాంతి అవుతుందండి అంటే శాస్త్రం చదవాలి, చాలా చాలా చదివితే తెలుస్తుంది. అది భ్రాంతి అని తెలియడానికి కొన్ని దశాబ్దాలు కూడా పట్టవచ్చు, చెప్పలేదు, నమ్మం అంత తేలిగ్గా. అది భ్రాంతి ఎలా అవుతుంది లేదు, నీకు సత్యం అనిపించేదంతా కూడా సత్యం అనుకోవాలి. నీకు కనిపించేదంతా సత్యం కాదు. ఇప్పుడు భూమి తిరగకుండా ఉన్నది నీకు కదా, స్టేషనరీగా ఉంది భూమి, నిశ్చలంగా ఉంది భూమి, సత్యమా? ఎంత స్పీడ్గా తిరుగుతుంది భూమి తిరిగిటండి? భూమి తిరుగుతుందంటారా? అదే నాయన నీ అనుభవం వచ్చి భూమి నిశ్చలంగా ఉన్నదనేటటువంటిది నీ జ్ఞానం ఇప్పుడు. అది అది సత్యం కాదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. అబద్ధమైందా లేదా నీ అనుభవం ఇప్పుడు? సత్యం కాదని నిర్ణయం అయిందా లేదా? నీ అనుభవం సత్యం కాదు. అదేవిధంగా అహంకారం మమకారం కూడా సత్యం కాదని ఎలాగైతే భూమి నిశ్చలంగా ఉన్నది అనేటువంటి నీ కాంతి ఉన్నదో అది సత్యం కాదని చెప్పి ప్రూవ్ అయిపోయింది. అదేవిధంగా ఇది కూడా అంతే భ్రాంతి. అంటే అది భ్రాంతి, ఇది భ్రాంతి. కరెక్ట్, అంత టైం పడుతుంది తెలుసుకోవడానికి. అది విషయం. అసౌన ఆత్మ, ఇది ఆత్మ కాదు. మరి ఏమిటంటే మనోమయ వికారం. మయ అంటే వికారం, మనస్సు. ఈ యొక్క పంచభూతాల యొక్క వికారము సత్వ రజస్తమో గుణ, సత్వగుణ ప్రధానం మనస్సు. అది రజోగుణ ప్రధానము కర్మ ఇంద్రియాలు, సత్వగుణ ప్రధానం జ్ఞాన ఇంద్రియాలు. అలాంటిది మన తత్వబోధలో చూసాం ఇంతవరకు. క్రిందటి క్లాస్లో చూసాము. ఇప్పుడు విజ్ఞానమయ కోశం యొక్క స్వరూపము, దాని అనాత్మత్వాన్ని గురించి చెప్తున్నారు. మూడు కోశాలైన ఇప్పటికీ మూడో నెంబర్ ఇల్లు దాటి ఎన్నో నెంబర్ ఇంటికి వెళ్ళాలి? నాలుగో నెంబర్ ఇంటికి వెళ్ళాలి. ఏమిటా నాలుగో నెంబర్ ఇల్లు? విజ్ఞానమయ కోశం. చదువుతాం. లీనాసుత్తౌ వపుర్బోధే విజ్ఞానమయ శబ్దభాగ్. విజ్ఞానమయ కోశమని పిలువబడుతున్నటువంటి నాలుగవ కోశము శబ్దభాగ్ అంటే పేరు పొందినటువంటి ఏమని? విజ్ఞానమయము అని నేను చెప్పాను. సూక్ష్మ శరీరంలోనే వాటి వాటి పనులు విడివిడిగా చేస్తున్నప్పుడు అంతఃకరణంలో వాటికి వేరే కోశం పేరు పెట్టారు. విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం అన్నాం, ప్రాణమయ కోశం అన్నాం. ఈ మూడు కోశాలు కలిపి ఏ శరీరం? సూక్ష్మ శరీరం అని తెలుసుకున్నాం. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటి స్థూల శరీరం కంటే లోపల మనకు తెలియదు అన్నమాట. ఎవరికి తెలియదు? అందుకే ఎంత భర్త డియర్ నియర్ అయినప్పటికీ కూడా భార్య ఏం ఆలోచిస్తుందో భర్తకి తెలియదు, భర్త ఏం ఆలోచిస్తాడో భార్యకి తెలియదు. నేనేమాలోచిస్తున్నాను మీకు తెలుసా అంటుంది, అడుగుతారు పైగా. నేనేమాలోచిస్తున్నాను మీకు తెలుసా అన్నారు. ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎందుకంటే సూక్ష్మం కనుక. అందుకని మనిషికి వచ్చినట్టు ఆలోచిస్తుంది మనస్సు, కానీ ఆయన చూసుకుంటాడు, ఆయనకి తెలుసు. కానీ సృష్టికర్త, ఆయనకి తెలుసు మనమే ఆలోచిస్తాం. ఇప్పుడు దీని గురించి చెప్తున్నారు. ఏమిటి ఈ యొక్క విజ్ఞానమయ కోశం అంటే? చిచ్ఛాయ ఉపేత భీమి. రెండవ నేను చూడండి. చిత్ ఛాయ అంటే చైతన్యం యొక్క ప్రతిబింబము. ఛాయ అంటే ప్రతిబింబము. దేని ప్రతిబింబము? చిత్ ఛాయ. చిత్ అంటే చైతన్యం, చైతన్యం బ్రహ్మ. చైతన్యం యొక్క ప్రతిబింబముతో ఉపేత ధీ, ఉపేత అంటే కూడిన, ధీ అంటే బుద్ధి. మనం తత్వబోధలో చూసుంటారు కదా మీరు కూడా, మనం తత్వబోధన అంటే నేను చెప్పలేదు కదా, తత్వబోధన నాకు అట్లా వస్తుంది స్టూడెంట్స్ తత్వబోధలో విన్నారు కదా, నిశ్చయాత్మిక బుద్ధి, సంశయాత్మిక మన అని అంటారు కదా. కనుక నిశ్చయాత్మికమైనటువంటి బుద్ధి అని అర్థం. చిచ్ఛాయ ఉపేత ధీ అంటే చిత్ ప్రతిబింబముతో కూడినటువంటి బుద్ధి, దీని విజ్ఞానమయ కోశమని పేరు. నా ఆత్మ, ఇది ఆత్మ కాదు. దానికి హేతు చెప్తున్నారు మొదటి లైన్. ఎందుకు ఆత్మ కాదు అంటావా? విను, లీనా సుప్తౌ, ఇది నిద్రలో లయిస్తుంది. లీనా అంటే నిద్రలో లయించిపోతుంది. ఈ బుద్ధి పనిచేయదు, ఎక్కడ పడుకున్నామో తెలియదు. రాత్రి నిద్రలో మన ఊళ్ళో ఉన్నామా, అనేకంటే గురుకులంలో ఉన్నామా, ఎక్కడ తెలుసుకుంటుంది? నిద్రపోయేటప్పుడు తెలిస్తే జాగ్రత్త అవస్థ అవుతుంది కదా, అది నిద్ర అవస్థ కాదు. గాఢ నిద్రలో మనం ఎక్కడ పడుకున్నాము ఏమిటి ఏమి తెలియదు. థ్యాంక్ గాడ్, తెలియకపోవడం మంచిది. అక్కడన్నా కాస్త విశ్రాంతిగా నిద్రపోతాం ఏమి తెలియకుండా. వపుహు బోధే అన్నారు. మళ్ళీ శరీరం మేల్కొన్నప్పుడు, జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు వపుహు సకారాంత నపుంసకలింగ వపుస్సు శ్రద్ధ. వపుహు వపుషి వపుంషి, వపుహు అంటే శరీరం. ఈ శరీరము మళ్ళీ బోధే అంటే మెలకు ఉన్నప్పుడు, మేల్కొన్నప్పుడు ఉదయాన్నే, జాగ్రత్త అవస్థ అంటాం కదా. బోధే వ్యాప్నుయాదు ఆనఖాగ్రహగా, మళ్ళీ కాలి వేలు నుంచి, ఆనఖాగ్రహం అంటే కాలి బొటన వేలు నుంచి తలదాకా వ్యాపిస్తుందిట ఈ చిత్ ప్రతిబింబంతో కూడినటువంటి బుద్ధి. కర్త అనమాట. లేచాను, వెళుకు వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఆటోమేటిక్గా పనులను మొదలు పెడుతుంది చేయడం. ఆ చిచ్చైతన్యముతో కూడిన బుద్ధి కర్త, ప్రమాత, ఇవన్నీ చేయడం పనులు మొదలు పెడుతుంది. ఏదైతే అట్లా చేస్తున్నదో, నిద్రలో లయించిపోతున్నదో, మెలకు రాగానే మళ్ళీ తన శరీరం అంతా వ్యాపించి, అందుకే నిజంగా ఎక్కడ పట్టుకున్నా కూడా అచిత్ ప్రతిబింబం ఉండడం వల్ల మనకు స్పర్శ తెలుస్తుంది శరీరం. ఆ చిత్ ప్రతిబింబం ఉండడం వల్ల, చిత్ ప్రతిబింబం అంటే ఏమిటి అంటే మొత్తంలో మన ముఖం చూసుకుంటే ప్రతిబింబం ఏర్పడినట్లే ఈ చిత్ చైతన్యం అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ అంతటా ఉన్నది, అంతటా ఉన్న ఆత్మ చైతన్యం. ఈ మనస్సు అనేటటువంటి అంతఃకరణం అంటే అద్దం లాంటిది, అది స్వచ్ఛంగా ఉండడం వలన అందులో ఈ ప్రతిబింబిస్తుంది చైతన్యము. ఈ ప్రతిబింబించి బుద్ధిని చైతన్యం చేస్తుంది. జడమైన మనస్సుని, బుద్ధిని చైతన్యవంతం అవుతుంది. చైతన్యం అని ఏం చేస్తుందంటే ఈ శరీరం అంతా వ్యాపిస్తుంది. ఎంతసేపు పడుతుందండి వ్యాపించడానికి? మానిటర్ ఏమైనా ఉందా దానికి? టైం చూద్దామండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇన్ నో టైం. మెలకు రావడం నీకు ఆ స్పర్శ తెలిసిపోతుంది. కాళ్ళు కదులుస్తాం, చేతులు కదులుస్తాం, అన్నీ చేస్తాం. మళ్ళీ నిద్రలో నిదానంగానే అది రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది లోపల. ఆ బుద్ధి, ఆ చైతన్యం ప్రతిబింబం కూడా అది రెస్ట్ తీసుకుని ఉంటాయి. వృద్ధం లేకపోయానే ప్రతిబింబం కనుక కొంచెం లేట్ అయిందనుకోండి, ఏమవుతుంది? ప్రతిబింబం రావడం లేట్ అయితే ఏమిటి? పిలవండి ఆ డాక్టర్ని, డాక్టర్ని పిలవండి అంటారు. జడం ఇప్పుడు కూర్చుంటుంది కదా, పొద్దున్నే ఉండాలి, ఆ స్పర్శ ఉండాలి. నిర్మాణ అది చెప్పారు. ఇప్పుడు విజ్ఞానం అయ్యే కోసం అర్థమైంది కదా, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. విద్యార్థులు వారు, నేను చక్కగా చెప్తున్నాను లేదని నేను చెప్పడం లేదు, విద్యార్థులు వారు చెప్తున్నారు. తర్వాత శ్లోకం. ఇప్పుడు మనోమయం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు విజ్ఞానమయం చిత్ ప్రతిబింబంతో ఉండడం వలన అది స్వతహాగా దాని చైతన్యం లేకపోవడం వలన అది అప్పు తీసుకోవడం వలన అది ఎట్లా ఆత్మ అవుతుందయ్యా, ఆత్మ కాదు అని చెప్పి నా ఆత్మ అన్న తర్వాత ఇప్పుడు ఈ మనస్సుకి బుద్ధికి ఏమిటండి తేడా? ఏదైనా తేడా ఉన్నదా అంటే ఉన్నది. మనస్సు కారణం ఇంద్రియంగా పనిచేస్తుంది. ఇంద్రియం అంటే మన ఇంద్రియాలకి బయట వెళ్ళడానికి మనస్సు పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి వెళ్ళగా కూర్చొని నిశ్చయం చేస్తూ ఉంటుంది. కనుక కర్త కారణంగా పనిచేసుకుంటుంటాయి ఇద్దరు, బుద్ధి మనస్సు. ఇది కంటికి కనపడవు సార్, అందుకని తెలుసుకోవడం కొంచెం సూక్ష్మ విషయం కనుక వింటూ ఉంటే మనకు అర్థమైపోతుంది. చూడండి శ్లోకం చదువుతాం, 8వ శ్లోకం. కర్తృత్వ కరణత్వాభ్యాం విక్రియేతాంతరింద్రియం విజ్ఞాన మనసి అంతః బహిశ్చైతే పరస్పరం. ఏ రెండు? విజ్ఞాన మనసి, విజ్ఞానమయ కోశ మరియు మనోమయ కోశ, ఈ రెండు కూడా అంతః బహిః పరస్పరం. పరస్పరం రెండు ఒకటికొకటి జాయింట్ వెంచర్ అన్నమాట, ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి లేకపోతే కష్టం. బుద్ధి మనస్సు రెండు కూడా అంతః బహిః, బుద్ధి లోపల ఉండి డైరెక్ట్ చేస్తుంది. కఠోపనిషత్తులో చూస్తుంటారు కదా, ఆత్మానం రతినం విద్ధి శరీరం ప్రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహం ఏద కనుక బుద్ధి మనస్సు అనేది రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత శరీరం ఉన్నా 70 కేజీలు 80 కేజీలు ఈ బుద్ధి మనస్సు కనుక సరిగ్గా లేకపోతే అవుట్ మనిషి. అంత సూక్ష్మమైనటువంటి చాలా అవసరం శరీరానికి. అంత విజ్ఞానమే కోసం బహి మనసు బయటికి వెళుతుంది. చూసారా, చూసారా బుద్ధి బయటికి వెళుతుంది, మనం మనసు బయటికి పోతున్నదని అంటాడు. ఏదో చూసినట్లే చూసావాళ్ళు కంటితో చూడలేదండి, బయటికి పోతుందండి మనసు. బహిర్ముఖం అవుతుందండి, బహిర్ముఖం అయితే ఏం చేయాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎట్లండి బహిర్ముఖం అవుతూ ఉంటే అంతర్ముఖం ఎట్లా అవుతారండి? మేమంతా కుటుంబంలో ఉన్నాము, సంసారం, పిల్లలు, జల్ల అంతా ఉన్నారు. ఈ పిల్లల తర్వాత జల్ల ఏమిటో నాకు తెలియదు. ఈ పిల్ల జల్ల ఏదో ఊత పదం అనుకుందాం, ఊత పదం అంటే ఎలా అంటే వాళ్ళ తృప్తి వాళ్ళకి. అంటే వీళ్ళన్నీ ఉంటే మమ్మల్ని అందరినీ అంతర్ముఖం అంతర్ముఖం అంటారు. మరి ఎందుకు దళిత సహస్రాలు చదువుతాం? మూసిపెట్టి పుస్తకం కదా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. చదువుతూనే ఉన్నావు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాలు. ప్రయత్నం చేశావా? ఏమిటా మాట అసలు అంటే చేయలేదండి. లలితాదేవి బహిర్ముఖులకు అంటే బాహ్యంగా ఎప్పుడు మనసు పరిగెడుతూ ఉండేవాడికి లబ్ధం కాదు. ఆ తల్లి లలితాదేవి ఎవరికి లభిస్తుంది? అంతర్ముఖ సమారాధ్య, ఆమెను అంతర్ముఖమైన సమారాధన చెయ్యి, ఆరాధించు అన్నాడు. అది ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైన భక్తులు కదా. అందుకని ఆ మంత్రం అంతసార్లు చదువుతాం ఆ పేరు మనం. ఇప్పుడు ఈ మనస్సు ఏముంది? బలి బయట పెడుతూ ఉంటాం. బుద్ధి చెప్తుంది ఇంకా చాలు నేను వెళ్ళిన వరకు రాళ్ళు అపలేషన్ అడుగుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు దాని తర్వాత వస్తాను క్యాంప్ టైం లేదు. ఒక ఆయన అసలు నేను చెప్పను కానీ వాళ్ళు బాధపడతారు. ఇక్కడ ఎవరు లేదండి, మీ సరే ఇంట్లో ఎవరు లేరండి. పెద్ద ఇల్లు, తాడ మీసి రావాలంటే కష్టం, అందుకని క్యాంప్కి రావట్లేదండి అంటే గేహే మమకారం చెప్పాను కదా. కుక్క పిల్ల మీద మమకారం ఇన్నాను, ఇంతవరకు పిల్లి మీద మమకారంతో క్యాంప్ రాని వాళ్ళు కూడా ఉన్నారు, తాబేలు మీద మమకారం కొనేయండి చెప్పేస్తాను. ఎందుకు మాట తాగే స్వామి గారు తాబేలు తీసుకురావచ్చా క్యాంప్ మీద వెళ్ళారు. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇట్లా అంటే ఏమిటి తాబేలు తేవడం, నేను తాబేలు పెంచుకుంటాను ఇంట్లో, అది నీళ్ళల్లో పెడతాం బకెట్లో, దాన్ని క్యాంప్కి తెచ్చుకోవచ్చు, ఎట్లా తీసుకొస్తారండి అన్న, బ్యాగ్లో పెట్టి తెచ్చుకుంటానండి అన్నాడు. ఇప్పుడు విద్యారాయణ గారు చెప్పింది కరెక్టే కదా, అదో బట్టి ఇప్పుడు అది కూడా చేర్చుకోండి ఒకటి, ఇంతవరకు కుక్క పిల్లే చెప్పే తాబేలు కూడా చెప్తా. లేదండి ఆశ్రమంలో ఎలా చేయట్లా అని చెప్పి చెప్పాను. నాకు తెలుసు ఎలా చేయడం, ఇంకా నేనేమైనా అడిగి చూస్తానేమో ఆయన నన్ను నిశ్చయిస్తానంటే అడిగి చూడండి ఆ చూసుకుని వాళ్ళు ఒప్పుకుంటే నేను వస్తానంటే, ఇవాడు ఒక ఆయన తాబేలు తెస్తాడు, రేపు ఒక ఆయన పిల్లిని తెచ్చుకుంటానంటాడు, ఇంకొక ఆయన కుక్క పిల్లలు తెచ్చుకుంటానంటాడు, మరి అందరికీ ఎస్ చెప్పాలి చూసింది కదా అప్పుడు, ఇంకేమవుతుంది సాధనా క్యాంపా ఏమన్నా. ఇంకా చెప్పాలంటే నాకు పదహారు ఆవిడతోనే రూమ్ కావాలండి, నేను ఆవిడ మాత్రం కలిసి ఉంటామండి, సాధనా క్యాంపా నాకు అదే మమకారం ఆది పదార్థాన్ని కూడా చేర్చుకోండి, ఆవిడ ఉంటేనే నేను ఉంటాను, ఇంకొకటిగా ఉండలేము అండి. సాధనా క్యాంప్ అంటే అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్, నువ్వు నీతోనే ఉండాలి క్యాంప్ అంటే, ఇంకెవరితో ఉండకూడదు, ఇద్దరు కలిసి పోతారు, ఒక్కరు నడిచి చూడండి ఎవరన్నా, ఇద్దరు ఇద్దరు జట్టు జట్టుగా వెళ్తారు, లేకపోతే ముగ్గురు ముగ్గురు వెళ్తారు. కెనాట్ ఫేస్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ లైఫ్. అంటే ఇక్కడ అవకాశం నీకు, ఇక్కడ అవసరం లేదు, అక్కడికి పోతే ఎక్కడ జండా పట్టుకుని తిరుగుతుంటా, నువ్వు ఒంటరిగా ఉండాలన్నా ఉండలేవు, ఇక్కడ అవకాశం నీకు జంజాడం లేదు, హాయిగా ఒంటరిగా చెట్లు పూలు చూస్తూ ఆనందించచ్చు కదా. వాడు మా అబ్బాయి అక్కడి విషయాలు మాట్లాడుకుంటారు ఇక్కడ కూడా క్యాంపులో కూడా, అందుకని రూములు కూడా నేను కావాలని చెప్పి అంటే విడివిడిగా ఉండే రూములు, కలిసి ఉండేటప్పుడు భార్యాభర్తలు అయితే ఓకే, ఎక్కడ ఇస్తే అక్కడ ఉండడానికి తయారు ఉండాలి రూము, అది క్యాంప్ అంటే సాధనాలు శిబిరం అంటాం అసలు యాక్చువల్గా. నేను రిట్రీట్ అని ఈసారి పెట్టాను కానీ పేరు ఎప్పుడు అది సాధన శిబిరం, సాధన చేయడానికి వచ్చే శిబిరం కలుగుతా, లేకపోతే మనకి మమకారాలు పెరుగుతాయి, కర్తృత్వం పెరుగుతుంది, నేను చేస్తున్నాను సాధన, నేను చేస్తున్నాను అంటే కర్తృత్వం, ఈ కర్తృత్వం బుద్ధి కరణం ఏం చేస్తుంది, అంతఃకరణం అన్నారు, మనస్సుని అంతఃకరణం అన్నారు, జ్ఞాన ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు బాహ్యకరణం, ఎగ్జిట్ గేట్స్ అండ్ ఎంట్రీ గేట్స్, కర్మ ఇంద్రియాలేమో ఎగ్జిట్ గేట్స్ పై బయటికి పనులు చేస్తుంటాయి, జ్ఞాన ఇంద్రియాలు చక్షు శ్రోత్రం ఇవన్నీ కూడా స్పర్శ ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు ఎంట్రీ గేట్స్, జ్ఞానం లోపలికి వెళుతూ ఉంటుంది, కర్మను బయటికి చేస్తూ ఉంటాయి, కర్మ ఇంద్రియాలు అయితే ఎగ్జిట్ గేట్స్, జ్ఞాన ఇంద్రియాలు అయితే ఎంట్రీ గేట్స్, మనస్సు వాటి ద్వారా బయటికి వెళుతుంది, వాటి ద్వారా లోపలికి వస్తుంది, వచ్చి రిపోర్ట్ ఇస్తుంది బుద్ధికి, ఫలానా ఫలానా చూసి వచ్చాను వేళ, ఫలానా ఫలానా అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇది మంచిది కాదు ఇది మంచిది, ఇది మంచిది కాదు ఇది మంచిది అని తెలుసుకుంటుంది బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి, నువ్వు ఎప్పుడు ఇట్లాగే చెప్తావు అంటుంది మనస్సు. పిల్లలు కూడా అంటుంటారు కదా అమ్మ నాన్న ఏదని చెప్తే వద్దులే అమ్మ నువ్వు ఎప్పుడు ఇట్లాగే నీళ్ళు పెట్టుకుంటావు నాకు అనుకుంటారు, అట్లా ఈ మనస్సు కూడా ఒప్పుకోదు బుద్ధి చెప్పే, బుద్ధి ఎప్పుడు న్యాయంగా ఉంటుందండి, అది తప్పు చేయదు బుద్ధి, బుద్ధికి తెలుసు తప్పు చేసిన ఇది తప్పు అని చెప్తుంది, ఇది రైట్ అని చెప్తుంది, అందుకని బుద్ధి ఎప్పుడు కూడా ఆనెస్ట్, మనస్సుకి వక్రం అది సరిగ్గా సంకల్ప వికల్పాత్మకం, ఒక రైట్ రోజుల్లో గడియారం ఉండేది ఇంట్లో చూసారా రెండులో ఉంటుందండి ఆగు ఆడుతూ ఉంటుంది మధ్యలో, అట్లాగే ఈ మనస్సు కూడా అటు ఇటు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది, కానీ బుద్ధి అంత కర్త, మనస్సు కరణం, చూడండి మొదట్లో కర్తృత్వ కరణత్వాభ్యాం, మనస్సు అనేటువంటిది కరణం, బుద్ధి అనేటటువంటిది కర్త, కర్తృత్వ అండ్ కరణత్వ, డూవర్హుడ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ గుడ్. ఇన్స్ట్రుమెంట్ అంట కారణం.
విక్రియేత, విక్రియేత అంటే మార్పు చెందుతూ ఉంటుంది అన్నమాట.
మార్పు చెందడం విక్రియేత అంతరింద్రియం, వికారం చెందడం అన్నమాట. మార్పు చెందడం అంతరింద్రియముల యొక్క ఈ వికారాలు రెండు కూడా, బుద్ధి మనస్సు, ఈ రెండిటి యొక్క వికారములు విజ్ఞానమయ కోశము మనోమయ కోశం అని చెప్తారు. పరస్పరం అంతః బహిః ఏతే భవతః, భవతః మనం సప్లై చేసుకోవచ్చు. తర్వాత శ్లోకం కాచిదం తర్ముఖా వృత్తిః, ఆనంద ప్రతిబింబ భాగ్ పుణ్యభోగే భోగ శాంతౌ, నిద్రారూపేణ లీయతే. తర్వాత ఆనందమయ కోశం, ఆనందమయ కోశం యొక్క స్వరూపము దాని అనాత్మత్వము చివరిది అన్నమాట. ఇప్పుడు ఎన్నో హౌస్ వచ్చాం మనం, ఐదు. కాచిత్ అంటారు, కాచిత్ అంతర్ముఖా వృత్తి. రెండో లైన్ చూడండి, పుణ్యభోగే భోగశాంతౌ. పుణ్యము ఒక కర్మ ఫలాన్ని మనం అనుభవించేటప్పుడు సుఖరూపంలో వస్తుంది, అది భోగము అంటారు. భోగం అంటే కర్మ ఫలాన్ని అనుభవించడం అని అర్థం. పుణ్యకర్మ యొక్క ఫలాన్ని అనుభవించేటప్పుడు అనుభవ కాలమునందు భోగే పుణ్యభోగే సతి కాచిత్ అంతర్ముఖా వృత్తి అనిర్వచనైన ైనటువంటి ఒక వృత్తి ఆలోచన లోపల అంతర్ముఖా వృత్తి. ఒకటి కలుగుతుంది అన్నమాట, వృత్తి అంటే ఆలోచన, ఆలోచన కూడా కంటికి కనపడదు. ఆ ఆలోచన అనేటువంటి లోపల ఉండదు, సుఖ వృత్తి, మోద ప్రమోద అట్లా వస్తాయి. ప్రియ మోద ప్రమోద వృత్తి, హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుందండి. చూసారు, బాగుంది ఏంటంటే ప్రియం, చాలా బాగుంది అంటే మోద, ముదు ధాతు. ప్రమోద ఒక ఉపసర్గ చేస్తాం, ప్రకర్షేణ మోద. ఇంకా బాగుందండి, చాలా బాగుందండి, అది ప్రమోద. ఇట్లా గ్రేడేషన్ ఉంటుందన్నమాట ఈ వృత్తికి ఎప్పుడు కూడా, అన్నిటికీ ఉంటుందండి. ఆశ్రమం ఎంత బాగుందో, చాలా బాగుంది ప్రమోద, అసలు నడవడమే కష్టంగా ఉంటాయండి. మరి అందుకని దుఃఖ మిశ్రితం చెప్పాను కదా, మనుష్య జన్మ అంటేనే పుణ్య పాప మిశ్రితం, సుఖ దుఃఖ మిశ్రితం. చాలా బాగుందండి, కానీ ఆ కానీ బట్టులు ఉన్నాయి కదా వదిలిపెట్టాం మనం, కానీ నడవడమే కొంచెం కష్టంగా ఉందండి అట్లా ఉంటుంది. ఇటువంటి ఆనంద ప్రతిబింబ భాగం, ఇది ప్రతిబింబ ఆనందము అంటారు. మనం సుఖాన్ని అనుభవించేటప్పుడు వేడి వేడి ఉప్మా తిని వచ్చి కూర్చుంటే లాస్ట్లో నిద్ర వస్తుంది కదా, ఆ నిద్రలో ఆ వృత్తి సుఖ వృత్తి. నేను చెప్పలేదండి, విద్యార్థిలో చెప్తున్నాను. మరి వేడి వేడి ఉప్మా తిని వస్తే నిద్ర వచ్చేస్తుంది, హాయిగా ఉంటుంది, జమ్ముడని. ఏమిటి ఆనందం అంటే ప్రతిబింబ ఆనందం. ఆనంద స్వరూపం వేరండి, స్వరూప ఆనంద, ఆత్మానంద. ఆ ఆనందం యొక్క లేశం అనమాట, లేశం అంటే ఏమిటి, కొంచెం అది ప్రతిబింబిస్తుంది, ప్రతిబింబ ఆనందం అంటారు. అనుభవ ఆనందం, బాగా నిద్రపోయినానండి, అస్సలు ఏం తెలియలేదండి, కాదు ఇక కామ్గా ఉంటుంది కదా, బాగా నిద్రపడుతుంది, మరి ఇళ్ళ దగ్గర ఏం కనబడుతుంది అంతా, అందరూ ఒకటే సౌండ్, టీవీలు, కార్లు, బస్సులు ఒరే చెప్తారు. ఇక్కడ హాయిగా నిద్ర, మళ్ళీ ఇంటికి వెళ్ళాలండి, వంట చేసుకోవాలి, ఇక్కడే ఉంటాను స్వామీజీని. కొంతమంది అడుగుతున్నారు నెక్స్ట్ క్యాంప్ కూడా ఉంటామంటే ఉండండి అన్నారు. డబ్బులు కట్టాలి, ఊరికి ఎవరు పెడతారండి, ఎక్కడి నుంచి వస్తారు, డబ్బులు కట్టి ఆశ్రమంలో హాయిగా ఉండట్టు. ఇంకో వారం ఉండాలనుకుంటే ఇప్పుడే ఆలోచించుకొని టికెట్ మళ్ళీ బుక్ చేసుకోవచ్చు 15వ తారీఖు 16వ. చెప్తున్నా ఎందుకంటే ఆనంద ప్రతిబింబ ఆనంద బుక్ బుక్ అంటే ఏ బుక్ కాదు ఇక్కడ అనుభవించేవాడు అని అంటున్నాడు. బాక్ బుక్ అంటే అనుభవించేవాడు, ఆనంద ప్రతిబింబం చూసారు, ప్రతిబింబ ఆనందం, బింబ ఆనందం కాదని ప్రతిబింబ ముఖం లాగే అర్థంలో ఇది కూడా ప్రతిబింబ ఆనందం. నిద్రపోయేటప్పుడు బాగా సుఖంగా ఆనందంగా నిద్రపోతాం, క్లాసులో కూడా నిద్రపోతుంటాం. అప్పుడప్పుడు క్లాసులో బాగా నిద్రపడుతుందండి అన్నారు. అది కరెక్ట్, ఎందుకంటే మాట్లాడేవాళ్ళు కదా, కాదు కూర్చోవాలి, నాలుగు స్టాప్ పెడుతూ ఉంటాం, అందులో వెనకాల కూర్చోటింది కాదు. చక్కగా సుఖంగా నిద్రపడుతుంది, ఎవరు డిస్టర్బ్ చేయదు. అప్పుడప్పుడు నవ్విస్తుంటే జోకులు వేస్తే మెడుగు వస్తుంది. ఒక్కొక్కరికి రామాయణం కథలు వినేటప్పుడు కూడా నిద్ర వస్తుంది, అవి వింటేటప్పుడు నిద్ర వస్తుంది, వేదాంత అన్నప్పుడు ఇంకా బాగా వస్తుంది. అందుకే నిద్ర అడిగింది, అడిగిందిగా ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను అని అడిగితే, నువ్వు అక్కడికి వెళ్ళు వేదాంత చెప్తున్నాను స్వామిని గారు నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోతే మంచిదండి, నేను అందుకే నిద్రపోయేవాడని లేపండి మరి ఎప్పుడు కూడా. శవాసనం వేసినప్పుడు మరీ నిద్రపోతాడు, నిద్రపోయితే మరి నాడు లేపవాతాడు అంటే వీడి పక్క వాడికి అసూయే, వాడికి నిద్రపడుతుందండి, వాడిని లేపుతాడు ముందుగా, నువ్వు లేచి ముందే వచ్చినా వాడిని ఎందుకు లేపుతాం. వాడు ఆనందంగా నిద్రపోతున్నాడు, ఎంత అదృష్టం అండి నిద్ర పట్టడం అంటే, అంత తేలిగ్గా వస్తుంది. అది పుణ్యం చేసుకోవాలి దానికి కూడా, అది వేరే విషయం. దాన్ని ఆనంద స్వరూప ఆనందం కాదు, స్వరూప ఆనందం యొక్క ప్రతిబింబ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎట్లా తెలుసంటే బాగా నిద్రపోయినానండి, ఏమీ తెలియదు, అహం సుఖమస్వార్థం నటించిన మీ విషయం నాకేమీ తెలియదు, బాగా నిద్రపోయినాను. నువ్వెక్కడ తెలుసుకున్నావు, నీ కర్మ ఇంద్రియాలు పనిచేయట్లేదు, మనస్సు పనిచేయడం లేదు, అక్కడ ఎలా తెలిసిందంటే కారణ శరీర వృత్తి ఉన్నది అందులో. ఆ కారణ శరీర వృత్తి అది రిజిస్టర్ చేసుకొని పొద్దున లేవగానే రే మరి నిద్రమైన తెలుసా నీకు, వాడికి అసలే అసూయ, వీడు పోయాబెట్టి నిద్రపోతుంటాడు పక్కన, వాడికి నిద్రపట్టకుండా చేస్తాడు పక్క వాడికి, పైగా చెప్తాడు నేను బాగా నిద్రపోయినానంటాడు. అసలే వాడికి నిద్రపట్టక వాడు కష్టపడుతుంటే వాడికి నువ్వు బాగా నిద్రపోయినానని చెప్తాను. ఏమిటంటే అది చెప్తున్నాను ఇక్కడ, ఆనంద ప్రతిబింబ ఆకన, అది ప్రతిబింబ ఆనందము, ఆనందమయ కోశం అన్నారు. ఆనంద ఆత్మ అంటే అది స్వరూపానందం, ఆనందమయ అన్నానంటే ప్రతిబింబ ఆనందం, అనుభవ ఆనందం, కోశ ఆనందం, అనిత్య ఆనందం, దానికి అన్ని పేర్లు ఉన్నాయి. పొద్దున లేవగానే మళ్ళీ పోతుంది కదా ఆనందం, లేవగానే అయ్యో ఏం వండాలి ఈరోజు, కూరలు ఏం చేయాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, అవన్నీ సమస్యలు ఆలోచించాలి. తర్వాత శ్లోకం ఇంత మధ్య మధ్యలో నవ్విస్తున్నారు, అసలు అర్థం గుర్తున్నది కదా, మధ్య మధ్యలో నవ్విస్తే జోకులు చెప్తే అసలు అర్థం మర్చిపోకూడదు. అప్పుడప్పుడు నిద్ర లేపడానికి వేరే చేస్తున్నా. చూడండి, కాచిత్ అంతర్ముఖా వృత్తి, లోపల ఉంటుంది ఆ వృత్తి, ఆనంద వృత్తి. ఆనంద వృత్తి అనేటువంటిది ఎందుకంటే మెడపోతూ ఉన్నప్పుడు అది దుఃఖంతో కూడి ఉంటుంది, సమస్యలతో కూడి ఉంటుంది, ఆనందం ఉంటుంది కానీ ఆ వృత్తి కొంచెం దుఃఖ మిశ్రితమై ఉంటుంది. కానీ నిద్రలోది ఆనంద వృత్తి దుఃఖం లేకుండా ఉంటుంది, ప్రతిబింబ ఆనందం అయినప్పటికీ కూడా అది దుఃఖం లేనటువంటి ఆనందం. అందుకని దాన్ని చెప్పి ఆనందమయ కోశం ఉన్నారు అక్కడ. నిద్రారూపేణ లీయతే భోగ అంతం, ఆ భోగం జాగ్రత్త అవస్థలో అనుభవించిన తర్వాత భోగ అంతం అంటే బోధము అనుభవించిన తదుపరి అని అర్థం. అంతం అంటే ఆ బోధం అయిపోయినప్పుడు అది ఎలా అయిపోయిందో తెలుస్తుంది, నిద్రారూపేణ, నిద్రారూపంగా అది మనకు లీయతే, లయించిపోతుంది, గాఢ నిద్రలో ఉంటారు కదండి. అప్పుడు మనకు ఆనందం మాత్రమే ఉంటుంది, ఆనందం మయకోశం కారణ వృత్తి ఉంటుంది అక్కడ, అంతే, ఇంకేమీ ఉండదు. పూర్ణమైనటువంటి ఆనందం, కానీ స్వరూప ఆనందం కాదు, ఆనందమయ కోశ ఆనందం కారణ శరీరం అంటాం. తర్వాత శ్లోకం హరి కాదాచిత్ కత్వతోనాత్మా అనేది ముఖ్యం. ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంది ఆనందం, ఎప్పుడు ఉండదు, పోతుంది మళ్ళీ. ఈ ఆనందమయ కోశ ఆనందం, శోష ఆనందం చూసారా, అది వస్తూ ఉంటుంది, పోతుంది, ఆయారాం గయారాం, వస్తూ ఉంటుంది, పోతుంది. మనకి ఏ ఆనందం కావాలి? నిత్యానందం కావాలా? నీకు అనిత్య ఆనందం కావాలంటే ఎవరైనా అనిత్య ఆనందం కావాలని చేయగలుగుతారా? ఎవరికి వద్దు. అందరికీ శాశ్వత ఆనందం కావాలి, నిత్య శాంతి కావాలి, నిత్య ఆనందం కావాలి అంటాం, కోరుకుంటాం. కానీ అది ఎట్లా లభిస్తుంది? దానికి ప్రయత్నం చేయాలి కదా. కనుక ఇక్కడ కాదాచిత్త అంటే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. మంచి ఆహారం లభించినప్పుడు ఆనందం వస్తుంది, మళ్ళీ కాస్త ఆకలి గీతలు లభించకుంటే, ఫుడ్ లేట్ అయితే మళ్ళీ దుఃఖం. అట్లా ప్రతి ఒక్క అనుభవం కూడా కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది, మళ్ళీ సాయంత్రం ఎట్లా ఉంటుంది, పొద్దున బాగానే ఉన్నాడు ఓకే, మధ్యాహ్నం ఓకే, సాయంత్రం అప్ప సమస్య అండి, కష్టం అండి, ప్రాబ్లం అండి అంటాడు. కనుక ఈ ఆనందం అనేది టెంపరీ. కాదాచిత్తత్వత అంటే అప్పుడప్పుడు ఉండేదే కనుక ఆనందమయుడు కూడా, ఈ ఆనందమయ కోశంలో ఉన్న ఆనందం కూడా ఆత్మ కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఉండేది ఆత్మ ఎప్పుడు ఉండాలి? ఆనంద స్వరూపం కదా. ఆనంద స్వరూపం ఎప్పుడు ఉండేదైతే ఇది వస్తూ పోతున్నది కాబట్టి ఎట్లా ఆనందం ఆత్మ అవుతుంది? కనుక ఆనందమయుడు కూడా అది ఆత్మ కాదు. చాలా మంది స్వామి పరమాత్మానంద గారు ఉంటారు ఇప్పుడు మెంటల్ లిబరేషన్ అని. మెంటల్ లిబరేషన్ అంటే కాస్త వేదాంతానికి వచ్చిన వాళ్ళు చాలా బాగుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అంటారు. మైండ్ బాగా ఆనందాన్ని అనుభవిస్తుంది. శాస్త్రానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెనకటి అంత తొందరవు ఆర్భాటం అట్లాంటివన్నీ ఉంటావు, ప్రశాంతంగా ఉంటుంది మనసు సహజంగా. చాలా మంది అదే మోక్షం అనుకుంటుంటారు, అది కాదు మోక్షం, అది మెంటల్ లిబరేషన్. మెంటల్ లిబరేషన్ అంటే ఇది తక్కువగా చెప్పుకోవచ్చు, మెంటల్ అంటే అది కాదు. మానసికమైనటువంటి ఒక శాంతి లభిస్తుంది, దాన్ని చూసుకొని అది మోక్షం అనుకోకూడదు మనం. ఇంక ఇవే మోక్షం అనుకుంటారు చాలా మంది, అక్కడ ఆపేస్తారు శాస్త్రం చదవడం. ఇప్పుడు మేము బాగానే ఉన్నామండి, అంత సెటర్ అయిటండి, మైండ్ సో పీస్ఫుల్. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, శాస్త్రం వింటూ ఉంటారు, హాయిగా ఉంది. ఇంకేంటి చదివింది? ఇంకా అహం బ్రహ్మాస్మి, మహావాక్యము, భారత త్యాగ లక్షణ ఇవన్నీ ఎందుకంటే మాకు వస్తుంది అంటారు. ముక్తి అంటే మెంటల్ డిప్రెషన్ కాదురా ముక్తి, అది ఉంటే టెంపరీ అన్నారు. అది టెంపరీ, చాలా మంది టెంపరీలోనే అదే ఆనందం ఉంటే చాలా బాగుంటారు వాడు. కాదాచిత్తత్వత అన్నారు, ఆనందమయ కోశ ఆనందం. ఆ ఆనందం శాశ్వతం కాదు. ఆనందమయ అపి అయం, ఇది ఆనందమయ ఆనందం అయం న ఆత్మ. ఎందుకంటే నిజమైన ఆత్మ బింబభూత, అది బింబాత్మ. యహ ఆనంద బింబానంద, బింబానందం అంటే ఒరిజినల్ ఫేస్ లాగనమాట, ప్రతిబింబానందం అంటే రిఫ్లెక్టెడ్ ఫేస్ లాగా. ఆత్మ అసౌ సర్వదా స్థితే, ఇది ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉంటుంది ఆనందం. అది వచ్చేపోయే ఆనందం కాదు. ప్రతి ఆనందానికి వెనుక, ప్రతిబింబానందానికి వెనుక బింబానందం ఉంటుంది. బింబానందం లేకుండా ప్రతిబింబ ఆనందం రాదు. కనుక ప్రతి ప్రతిబింబానందం వెనుక, అనుభవానందం వెనుక బింబానందం ఉండదని చెప్పి అది నువ్వు అని తెలుసుకో. కనుక ప్రతిబింబానందం అంటే పరిగెత్తవాలి. న ప్రదృశ్యే ప్రియం ప్రాప్య నోద్విజే ప్రాప్య అప్రియం ప్రాప్య న ఉద్విజేత్ అన్నాడు కృష్ణ పరమాత్మ. మనకి ఎక్స్టసి ఎట్లనమాట, డిప్రెషన్ అప్రెషన్ లోకి వెళ్ళకూడదు. దుఃఖం వస్తే డిప్రెస్ అయిపోవడం, ఆనందం వస్తే పొంగిపోవడం, ఎగిరి గంతులేయడం ఇట్లాంటివన్నీ ఉండవు. కానీ ఎగిరి గంతులేసేది కింద పడేదాన్ని ఈ దుఃఖము అనిత్యమే, ఈ సుఖము అనిత్యమే, ఈ మధ్య సుఖ దుఃఖాల మధ్య సాక్షిగా ఉండే ఆత్మ సత్యం. అది నిత్యం, అది శాశ్వతం, అది నీ నిజస్వరూపం. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. వీటిలో ఊగిసలాడవాలి. ఇవి అట్రాక్షన్ అవి ఉంటాయి, కానీ వాటి మీద మనసు పెట్టకు. నిత్యమైన సుఖాల వైపు మనసు పెట్టవాలకు. ఇవన్నీ అనాత్మే. ఆనందమయ కోశం కూడా అనాత్మే, దానికి కూడా బానిస కావద్దు. ఉంటప్పుడు ఒక్కొక్కసారి బాగా చేస్తుంటారు, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఆహా ఓహో పదిసార్లు దాని గురించి చెప్పుకోవడం అవసరం లేదు. కానీ మనం అట్లా ఊరుకోవాలి, ఇవాళ బాగుంటా బాగా చేశాడు కదా, చాలా బాగుంది, ఎంత ఫస్ట్ క్లాస్ ఉందో, దాని గురించే మాట్లాడతాను. బోండా గురించే అంతసేపు ఎందుకు దాని గురించి మాట్లాడటం? పుస్తకం తీసి కాదు చదవచ్చు కదా, ఏం శ్లోకాలు చెప్పాడు, ఇవాళ ఏమిటి పాఠం జరిగింది, ఒకసారి దాన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. అనాత్మ గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకూడదు. బుద్ధిమంతులు ఎప్పుడు కూడా అనాత్మకి ఎక్కువ సమయాన్ని ఇవ్వరు. అవివేకులు ఎక్కువ సమయాన్ని ఇస్తారు అనాత్మకి. కనుక మనం సాధన చేసేటటువంటి ఆధ్యాత్మిక పనులు వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఆత్మచింతనలో ఉండాలి. చింతనలు అంటే శాస్త్ర పఠనం, శాస్త్ర శ్రవణం, మననం ఇలా చేస్తూ ఉండాలి. అది విషయం. అందుకని ఎక్కువ సమయం మాట్లాడకుండా మౌనంగా ఉండడం, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం చేస్తూ ఉంటే మనకు మనస్సు దీని మీద కేంద్రీకృతం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క విషయం అంత సూక్ష్మమైనట్టు. ఇప్పుడు 5 కోశాలు అయిపోయినాయి, అది అనాత్మని నిర్ధారణ చేశాం. ఇప్పుడు పూర్వపక్షి వస్తాడు, ఆయన్ని నిరాకరించి మన ఆనంద ఆత్మ గురించి చెప్పుకుంటాం తర్వాత. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.